विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्भुजयुग्मरुक्मा व्यामोहतस्थरितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो प्रणम प्रपद्ये। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वीरसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखा वंदे वाल्मीकिकोकिलम्। प्रिय भगवद्बंधुलारा, समर्थ सद्गुरुदेवुलु श्री 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 హనుమత్కాళి వరప్రసాద్ బాబూజీ గారి దివ్య చరణారవిందాలకు నమస్కరిస్తూ, యోగిని శ్రీ 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 చంద్రకాళి ప్రసాద్ మాతాజీ గారి దివ్య చరణారవిందాలకు మనసా ప్రణమిల్లుతూ, మీ అందరిలో నిండి నిమిడీకృతమైన ఆ పరమాత్మకు నమస్కారాలు తెలియచేస్తూ, ఇప్పటి వరకు బాబూజీ గారి యొక్క మాటల్ని తమ పలుకుల ద్వారా అందించిన నారాయణరావు గారికి కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉదయం వరకు మనం రాముని యొక్క గుణగణాన్ని చెప్పుకుంటున్నాం. వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్న వేశాడు అని చెప్పుకున్నాం. ఆ ప్రశ్నలో ఎటువంటి గుణాలు కలిగిన వాడి లిస్టు తనకు కావాలో, ఏ గుణాలు సంపూర్ణంగా ఉన్నటువంటి అతని చరిత్రని తను కోరుతున్నాడు, ఏ గుణాలు సంపూర్ణంగా ఎవరిలో ఇక ఇతని చూపించి అతనిలో లేనివి ఇతనిలో ఉన్నాయి అని చెప్పడానికి కానీ, అతనిలో ఉన్నవి ఇతనిలో లేవు అని వేలెత్తి చూపడానికి కానీ అవకాశం లేకుండా, అన్ని ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, సత్యవాక్కు కలిగినటువంటి వాడు, దృఢ వ్రతాన్ని కలిగినటువంటి వాడు, ధర్మజ్ఞత్వాన్ని తెలిసినవాడు, చరిత్రని సృష్టించగలిగినటువంటి వాడు అని కొన్ని లక్షణాలు కొన్ని గుణాల్ని తను ప్రశ్నించాడు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దానిలో మనం చారిత్రేణ చకోయుక్త, చారిత్ర చరిత్ర సృష్టించగలిగినటువంటి వాడై ఉండాలి అని చెప్పుకున్నాడు. మనం ఉదయం కూడా చెప్పుకున్నాం, కొంతమంది కొంత చరిత్రని సృష్టించిన తర్వాత ఆ చరిత్ర మనం ఎంతకాలం చెప్పుకోగలుగుతున్నాం, కొంతకాలం మాత్రమే గుర్తుంచుకోగలుగుతున్నాం. కానీ యుగాలు మారినా రాముణ్ణి ఇంకా చెప్పుకుంటున్నామంటే కారణం రాముడి కంటే ఎక్కువ గుణాలు వాళ్లలో లేకపోవడం, రాముని కంటే మించిన గుణాలు వీరిలో లేకపోవడం. వీళ్లందరికీ మించింది రామతత్వం కాబట్టి యుగాలు మారినా మనం రాముడి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి అటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తరువాత సర్వభూతహితేరత, అన్ని భూతాల యందు ఇష్టం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకంలో మనం చూపించేటువంటి ప్రేమల వెనుక కొంత స్వార్థం ఉంటుందట. ఒక భార్య భర్తని ప్రేమిస్తే తనకేదో పట్టుచీర కావాలని అర్థమట. ఒక భర్త భార్యని ప్రేమిస్తే తన నుంచి ఒక పుట్టింటి నుంచి సొమ్ము, లేకపోతే తనకు కావలసినటువంటి ఏ ఆస్తికి సంబంధించినటువంటి పత్రాల వివరము, దానికోసం భర్త భార్య మీద ప్రేమ చూపిస్తాడట. కొడుకులుంటే ఎక్కడెక్కడ బ్యాంక్ లాకర్లో ఎంతెంత పెట్టారు, మాకు తెలియకుండా ఎంత దాచారు, మాకు తెలియకుండా ఎంతమందికి వడ్డీకిచ్చారు, ఈ విషయాలు కనుక్కోవడం కోసం తల్లిదండ్రుల మీద కొడుకులు ప్రేమ చూపిస్తారట. లోకంలో ఎవరి మీద ఎవరు ప్రేమ చూపించినా దానిలో కొద్దిగా స్వార్థం ఉంటుందట. కానీ రాముడు చూపించేటువంటి ప్రేమలో స్వార్థం లేదు. విభీషణుణ్ణి అప్పటికి రాముడు చూడలేదు, ఆకాశ మార్గంలో వచ్చి నుంచోనున్నాడు. ఒకవేళ రాముడు గనక సరేనంటే రాముడిలో రాముడి సైన్యంలో చేరదామనే ఉద్దేశంతో. అప్పటికి ముఖపరిచయం కూడా లేదు రాముడికి విభీషణుడికి. అయితే ఒక విషయం మాత్రం తెలుసును, హనుమంతుడు సీతాన్వేషణం కోసం లంకలోకి వెళ్లినప్పుడు ధర్మాన్ని మాట్లాడినటువంటి వాడు విభీషణుడు అనే వాక్యం మాత్రం విన్నాడు రాముడంతే. సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించాడు విభీషణుడు రాముని దగ్గరకు వచ్చినప్పుడు. మాట్లాడుతూ ఉంటే మరి తానుగా మాట ఎవరికి ఇవ్వకూడదు, ఎందుకంటే తన యొక్క పగ్గాలు మొత్తం సుగ్రీవుడి చేతిలో పెట్టేశాడు. నేను నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు చెప్పినట్టు నడుస్తాను అని రాముడు తనకు తానుగా సరెండర్ అయ్యాడు సుగ్రీవుడికి. అటువంటి వాడు సుగ్రీవుణ్ణి కనుక్కున్నాడు, ఏమయ్యా ఇతన్ని మనలోకి చేర్చుకుందామా అని. అంటే నమ్మదగినటువంటి వాడు కాదు రామా, ఇతని శత్రువు యొక్క తమ్ముడు, మన పక్షంలో చేరి మన రహస్యాలు తెలుసుకుని రావణాసుడికి చేరవేస్తే అది ఇంకా ప్రమాదకరంగా తయారవుతుంది, ఇటువంటి పనులు చేయకూడదు, వేరే విధంగా ఏదైనా ఉంటే ఆలోచించు. పైగాను రాక్షసులకు మాయలు తెలుసు, జిత్తులు తెలుసు, అటువంటి ఇతను ఇప్పుడు మన పక్షంలో చేరుతున్నాడంటే మనలో మనకు వైరం కల్పించి మన మధ్య స్నేహాన్ని త్రుంచడానికి, మన సైన్యం యొక్క ఎత్తుగడలు మొత్తం తమ ప్రభువుకు చేరవేయడానికి అయ్యుండొచ్చని నాకనిపిస్తుంది అన్నాడు. ఆంజనేయుడిని అడిగాడు, నీ అభిప్రాయం ఏమిటయ్యా అన్నాడు. నాకెందుకో చేర్చుకుంటే బాగుండు మంచిదే అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు రాముడు చెప్పాడు ఒక మాట, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దధామి ఏతద్ వ్రతం మమ. నా దగ్గరికి ఎవరైనా వచ్చి సాయం చెయ్యండి అని అడిగితే చాలు, ఎవరైనా శరణు వేడితే చాలు, వాళ్ళకు అభయాన్ని ఇచ్చేటువంటి వ్రతం కలిగినటువంటి వాడిని నేను. ఆ యాచించినటువంటి వాడు రాక్షసరాజు రావణాసురుడు కావచ్చు, అతని తమ్ముడు విభీషణుడు కావచ్చు, కాబట్టి అతనికి నేను అభయం ఇస్తాను అని రాముడు చెప్పాడు. తర్వాత జటాయువు మోక్షం గురించి మనం చూశాం. గుహుడికి కౌగిలి భాగ్యాన్ని ప్రసాదించి తనవాడిగా చేసుకున్నాడు, అంటే అన్ని భూతాల యందు ఇష్టం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. సర్వభూత హితేరత, అన్ని భూతాల్లో కూడాను సమానమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు, అటువంటి ఆయన రాముడు ఉన్నాడు అని చెప్పాడు. ఇంకొక విషయం, విద్వాన్ కస్సమర్థచ్చ సర్వైక ప్రియదర్శన, ఇది అడిగాడు మళ్ళీ వాల్మీకి. విద్వాన్, మనిషికి జనరల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని రెండుంటాయి. మామూలుగా సామాన్య విద్య, వృత్తిరీత్యా తను ఏదైనా సరే ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్తో ఉండి నేర్చుకునేటువంటి విద్య, ఈ రెండు జనరల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఈ రెండింటిలో కూడాను సరైనటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడు రామచంద్రుడు. తన దగ్గర అస్త్రశస్త్ర బలం ఏమీ లేనప్పుడు, విశ్వామిత్రుడు వెంట తను వెళ్లినప్పుడు అతనిచ్చినటువంటి బల అతిబల అనేటువంటి విద్యల్ని ఆమూలాగ్రంగా అభ్యసించాడు రామచంద్రుడు. తర్వాత అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఆయన ధనస్సునిస్తాడు, ఆ ధనస్సుని తీసుకుంటాడు. అనేక మంది ఋషుల యొక్క తపశ్శక్తిని తనదిగా చేసుకుంటాడు. పరశురాముడి దగ్గర నుంచి, అహల్య దగ్గర నుంచి, సుతీక్షణుడి దగ్గర నుంచి, శరభంగుడి దగ్గర నుంచి, అగస్త్యుడి దగ్గర నుంచి, అత్రిమహాముని దగ్గర నుంచి, అనసూయ సాధ్వి దగ్గర నుంచి, ఇలా ఇంత చిన్న స్థాయి నుండి అంత పెద్ద స్థాయి వరకు ఎవరెవరి దగ్గర ఎంతెంత తపశ్శక్తి తను తీసుకోవాలో అంతటినీ తీసుకుంటూ వచ్చాడు. కానీ బాణాల్లో ఉన్నటువంటి మెరుపుదనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకసారి ఇంద్రుడికి అనుమానం వచ్చిందట, రామచంద్రుడు ఏమాత్రం బాణాన్ని వేయగలడు, రామచంద్రుడి యొక్క బాణాల పటిమ ఎంతటిది అని తెలుసుకోవాలి అని. ఆయన కొడుకు జయంతుడు అనేటువంటి ఆయన కాకి రూపంలో సీతమ్మ పంచవటిలో ఉన్నప్పుడు ఆమె ఎలా కూర్చొని ఉన్నది, రాముడి యొక్క తల ఆమె తొడపైనుంది, రాముడు నిద్రిస్తూ ఉన్నాడు. కాకి రూపంలో జయంతుడు వచ్చాడు, సీతమ్మ వారి యొక్క స్తనాన్ని గీరాడు తన ఈ గోటితోటి. వెంటనే ఆమె యొక్క వక్షస్థలం మొత్తం ఎర్రగా అయిపోయింది, రక్తం వచ్చేసింది. ఆ రక్తపు బొట్టు రామచంద్రుడి యొక్క ముఖాన పడింది. సీతమ్మని చూడగానే ఎర్రబరని రాముడి యొక్క కనులు. వెంటనే పక్కనున్నటువంటి ఒక గడ్డి పరకను తీసుకుని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు ఆ కాకి మీద. అది ముళ్ళో కాలు తిరిగింది, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. అయినా కాని ఇంద్రుడు కూడా రక్షించలేకపోయినాడు. రాముడు వేసినటువంటి బాణాన్ని, ఆ బాణపు ఉపసంహారం చేయగలిగినటువంటి శక్తి నాకు లేదు. ఎవరైతే ఆ బాణ ప్రయోగం చేశారో ఆ రాముడి దగ్గరికే వెళ్ళు, ఆయన్ని శరణు వేడు అని చెప్తే తిరిగి కాకి ఎక్కడికి వెళ్ళినా దిక్కు లేక మళ్ళీ రామచంద్రుని దగ్గరికే వచ్చింది. అప్పుడు రాముడు ఆ కాకి యొక్క ఒక కంటిని మాత్రం దహించి వేసి దాన్ని వదిలిపెట్టాడు. ఆ విధంగా గడ్డి పరక వేస్తే బ్రహ్మాస్త్రమయ్యేంత అస్త్రశస్త్ర విద్యను తను నేర్చుకున్నాడు. ఇక తపశ్శక్తి అంటారా, ఆ తపశ్శక్తితోనే రావణాసురుడు అంతటి శివ భక్తి తత్పరుణ్ణి కోల్చగలిగాడు. కాబట్టి రాజరికంగా తను సాధించవలసినటువంటి వేద విద్య అంటే అస్త్రశస్త్ర విద్యలతో పాటుగా తను వెనకాతలు సంపాదించుకున్నటువంటి తపశ్శక్తిని నిరంతరము ఎక్కువ వృద్ధి చేసుకోగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన విద్వాన్. కహ సమర్థచ, ఎవడు సమర్థుడు అని అడిగాడు. సమర్థుడు అంటే స్థితప్రజ్ఞుడు. దుఃఖేషు శ్వనద్విఘ్నమన, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. ఎవరైతే బాగా దుఃఖం కలిగినప్పుడు పొంగిపోకుండా, ఎక్కువ సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉంటారో, ఈ రాగము భయము క్రోధము మొత్తం వదిలేసినటువంటి వాడు స్థితప్రజ్ఞుడని చెప్తారు అని చెప్పారు. అటువంటి లక్షణం రాముడికి సంపూర్ణంగా ఉంది. అయితే సీతావియోగం తర్వాత కొద్దిగా దుఃఖిస్తున్నట్లు మనకు కనిపించినా అది మానవావతారంలో తను వచ్చాడు కాబట్టి, తను ఆడుతున్నది జగన్నాటకం కాబట్టి, ఆ నాటకంలో బాధపడినటువంటి బాధే తప్ప నిజంగా బాధ అనేటువంటి రాముడికి లేనిలేదు. సమర్థుడైనటువంటి వాడు దుఃఖించడు, అన్నింటినీ సమర్థించుకునేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. అందుకే ఎంతమంది రమ్మని వెనక్కి పిలిచినా ఆఖరికి వశిష్ఠుల వారు కూడా వస్తారు. ఆయన అయోధ్యా నగరాన్ని విడిచి వెళ్ళినప్పుడు కానీ తను తండ్రికిచ్చినటువంటి మాటను నేను తప్పను అని స్థిరమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడు ఆయన. అటువంటి సమర్థుడు ఎవరు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నిలదొక్కునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎవరు. ఇంకా సర్వైక ప్రియ దర్శన, అందరికీ ఆనందాన్ని కలిగించాలి, ఒకళ్ళకి కాదు. మనకి అయోధ్యాకాండలో చెప్తారు, ఎచ్చ రామంన పశ్యత్ ఎంచ రామోన పశ్యతి నిందిత సపుమాన్ లోకి స్వాత్మాప్యేనం విగర్హతే. రాముణ్ణి ఎవరు చూడకపోయినా, రాముడు చేత ఎవరు చూడబడకపోయినా ఆ రోజంతా జనమంతా ఏడుస్తూ ఉండేవాళ్ళట, అయ్యో మేము రాముని చూడలేకపోయాం అని. కానీ రాముడు తమను చూసినా గాని తము చూసినంత ఆనందాన్ని వాళ్ళు పొందేవాళ్ళట. పోనీలే మేం చూడకపోయినా మా రామయ్య మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళాడు కదా అని ఆనందంతో ఉండేవాళ్ళట. ఆ విధంగా అందరికీ ప్రియదర్శన, ఆనందాన్ని కలిగించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఎవరు అని అడిగాడు. తర్వాత ఆత్మావాన్యోజిత క్రోధో ద్యుతిమాన్ అనసూయక. ఆత్మావాన్, ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకునేటువంటి వాడు ఎవరు. తన యొక్క ఆత్మవిశ్వాసం అంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దానిపైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి తన మీద తనకు నమ్మకం కలిగినటువంటి వాడు ఎవరు. తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు ఎవరు. జిత క్రోధ, క్రోధాన్ని జయించగలిగినటువంటి వాడు ఎవరు. అసలు లోకంలో ఇంకొకదాన్ని ఇంకొకదాన్ని జయించడం కష్టం. అరిషడ్ వర్గాల్లో ఏ ఒక్కటి వ్యక్తి లోపలికి జొరబడ్డా మిగతావి ఆరు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయట. మేము ఎప్పుడో 8వ తరగతిలో ఒక కథ చదువుకున్నాం, ద అరబ్ అండ్ హిస్ క్యామిల్ అని ఒక చిన్న స్టోరీ. 8వ తరగతిలో ఒక వ్యాపారి ఇసుకలో వెడుతూ వెడుతూ ఒక ఒంటెని తీసుకొని వెడతాడు. ఆ వంట ప్రయాణం చేసి ప్రయాణం చేసి చీకటి పడిపోతుంది. ఒక టెంట్ వేసి లోపల ఈ వ్యక్తి వెళ్ళి పడుకుంటాడు, ఆ వ్యాపారి వెళ్ళి పడుకుంటాడు. తర్వాత ఆ వంట అడుగుతుంది వ్యాపారిని, అయ్యా నాకు కొంచెం చలిగా ఉంది కాబట్టి నువ్వు అనుమతిస్తే నా తలను లోపల పెట్టుకుంటాను అని అడిగింది. సరే తలే కదా పెట్టుకో అన్నాడు వ్యాపారి. అది తల పెట్టేసింది. మళ్ళీ వ్యాపారిని కొంచెంసేపటి తర్వాత అడిగిందట, ఏమయ్యా నా తల వరకు వేడిగానే ఉంది కానీ బయట ఉన్నటువంటి శరీరం మొత్తం చల్లగా ఉంది, కొంచెం నా సగభాగం వరకు ముందు కాళ్ళు వరకు లోపల పెట్టుకుంటాను అని అడిగిందట. సరే ముందు కాళ్లే కదా పెట్టుకో అన్నాడు. సరే మళ్ళీ వ్యాపారిని రేపు అడిగిందట, నా సగం బాడీ బాగా వేడిగా ఉంది, నా సగం శరీరం బయట ఉంది, సగం వేడితోటి సగం చల్లనతోటి చచ్చేటట్లుగా ఉన్నాను, పూర్తిగా వచ్చేస్తాను అన్నాడట. అప్పుడు అతను అన్నాడు, వద్దొద్దు ఈ టెంట్ నా ఒక్కడికే సరిపోతుంది, నువ్వు వచ్చేసి ఇది కాస్త పడిపోయి ఇద్దరం చల్లే ఉండాల్సి వస్తుంది అని చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చేసింది. టెంట్ పడిపోయింది, ఇద్దరు చలిలో బ్రతకవలసి వచ్చారట. కారణం ఏంటంటే ఒక గుణం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఈ ఆరింటిలో ఏ ఒక్కటి జొరబడ్డ వ్యక్తి పతనమే. రావణాసురుడికి ఆంజనేయుడికి ఉన్నటువంటి తేడా అదే. అనేక స్త్రీల విషయంలో కామం ఉంది రావణాసురుడికి, తనని కాదంటే క్రోధం ఉన్నది. ఎవరైనా తనని కాదు అని ఎవరైనా అన్నారంటే విపరీతమైన క్రోధం వచ్చేస్తుంది ఆ రావణాసురుడికి. తర్వాత ఇతర వస్తువుని తెచ్చుకోవడంలో లోభం ఉన్నది, రాజ్యాన్ని జయించాలనే మోహం ఉన్నది, తనంతటి వాడు ఉండకూడదనే మదం ఉన్నది, తనకంటే ఎవరైనా గొప్పవాడిని చూస్తే వాడిని లోబరుచుకోవాలనే మాత్సర్యం ఉన్నది. అందుకే పతనమైపోయాడు రావణాసురుడు. అదేవిధంగా మనకు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, అంతమంది స్త్రీలను చూసినా కామం లేదు. తనకంటే చిన్నవాడైనటువంటి వాడు అంగదుడికి రాముడు ముందుగా స్నేహ అభయహస్తాన్ని ఇచ్చినప్పుడు ఏం నేను కదా పరిచయం చేసింది సుగ్రీవుడికి, నేను లేకపోతే సుగ్రీవుడితో పరిచయం ఉంటుందా, సుగ్రీవుడు లేకపోతే అంగదుడితో పరిచయం ఉంటుందా, మరి నన్ను మర్చిపోయి వాళ్ళిద్దరిని కౌగిలించుకుంటున్నాడు, ఈ రాముడికి బొత్తిగా మర్యాద తెలియదు అని క్రోధం ఏమాత్రం లేనటువంటి వాడు. అంతకంటే గొప్పవాడైనటువంటి వాలిని సంహరించగలిగే శక్తి ఉండి కూడాను తన బలం తనకు తెలియకపోవడం వల్ల రాముని తీసుకువచ్చి పరిచయం చేసిన తర్వాత వాలి వధ జరిగిన తర్వాత ఏదోలే కొద్దిగా నేను కూడా సాయం చేశాను కదా, నాక మంత్రి పదవులు అంటే ఏదన్నా ఇస్తే బాగుండేదేమో, బొత్తిగా నన్ను తీసి అవతల పడేశారే అని ఏమాత్రం లోభం లేనటువంటి వాడు. తనకే ఉంగరం ఇచ్చాడే, ఇంతమంది వానరులున్నా గానీ నాకే ఉంగరం ఇచ్చాడు మా రాముడు, కాబట్టి వీళ్ళందరికీ లేని బలం నాకే ఉంది అనే మదం లేనటువంటి వాడు. ఇన్ని ఇంత చూస్తున్నా రావణాసురుడి యొక్క సంపదలో లంకలో ఉన్నప్పుడు బంగారంతో తయారు చేసినటువంటి గంటలు, వెండితో తాపడం చేసినటువంటి అరుగులు, అనేక మంది స్త్రీలు, మద్యం, మాంసం, సెలయేళ్లు, వాతావరణం, ఇన్ని మనస్సుని ప్రభావితం చేసే అంశాలు అన్ని ఉన్నా కానీ వాటికి లొంగకుండా మదాన్ని అదుపులో పెట్టుకున్నాడు. రాక్షసుల దగ్గరకు వచ్చేటప్పటికీ వాళ్లతో మాత్సర్యాన్ని కూడా కొద్దిగా అదుపులో పెట్టుకుని ఆ సీత దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళని కొట్టేయాలనేంత కోపం వచ్చేసింది ఆయనకి. మా అమ్మని ఎంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, వీళ్ళందరినీ కొట్టేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నాడు. కానీ మాత్సర్యాన్ని అక్కడ అదుపులో పెట్టుకున్నాడు. కాబట్టి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాన్ని వృద్ధి చేసుకున్న రావణాసురుడు నాశనమయ్యాడు. వాటిని తగ్గించుకున్నటువంటి ఆంజనేయుడు భగవంతుడయ్యాడు. కాబట్టి ఏ ఒక్కటి జరబడ్డా ఇంకొకటి రావడానికి అవకాశం ఉంటుందట. దానిలో గట్టిది ఏంటంటే క్రోధం. అది కనబడకుండా మనిషిని తగలబెడుతూ ఉంటుందట లోన. ఏదైనా తగలబెట్టాలి, వస్తువును తగలబెట్టాలి అంటే అగ్ని కావాలి, కానీ వ్యక్తి తగలబడాలంటే అగ్ని అవసరం లేదు, లోపల కోపం అనేది ఉంటే చాలు మనిషి తగలబడిపోతాడు. మనకి భారవి అని ఒక ఆయన ఉండేవాడు, సంస్కృతంలో చాలా బాగా శ్లోకాలు రాసేవాడు ఆయన. ఒక రోజున ఆ భారవి గారు బాగా కవిత్వాలు పద్యాలు పాటలు అన్నీ రాస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారిని అందరూ పొగుడుతున్నారట, మీ అబ్బాయి ఏం రాస్తున్నాడండి, ఏం చదువుతున్నాడండి, మీ అబ్బాయి అంత గొప్ప అబ్బాయి ఇంతవరకు పుట్టలేదండి అని పొగుడుతున్నారట. అయితే వాళ్ళ నాన్నగారు అబ్బాయి జనంతో అన్నారు, ఏమయ్యా మా అబ్బాయికి ఏమీ రాదు, వాడికి తోచిందేదో చెప్తుంటాడు, నోటుకు వచ్చిందల్లా వాగుతుంటాడు, మీరేదో వాడిని ఏదో పెద్ద పండితుడని ఆకాశానికి ఎత్తేస్తున్నారు, వాడిలో ఏ విషయం లేదయ్యా అని చెప్తున్నాడు తండ్రి. ఆ చెప్పడం భారవి విన్నాడు. అయ్యో ఊరు ఊరంతా నన్ను పొగుడుతున్నారే, మా నాన్నొక్కడే నన్ను తిడుతున్నాడే, ఏం చేద్దాం, మా నాన్న చంపేస్తే, ఇక నన్ను తిట్టేవాడు ఉన్నాడు కదా, కాబట్టి మా నాన్న చంపేద్దాం అనుకున్నాడు. ఎక్కడ దొరుకుతాడు నాన్న ఒంటరిగా? అన్నం తినేటప్పుడు దొరుకుతాడు. కాబట్టి అన్నం తినేటప్పుడు పెద్ద బండరాయి తీసుకుని మా నాన్న ఎత్తినేస్తే చచ్చి ఉరుకుంటాడు, ఇక అప్పటితో నన్ను తిట్టేవాళ్ళు ఉండరు అనుకున్నాడు భారవి. వెంటనే నిచ్చెన ఒక దాన్ని తీసుకున్నాడు, పైన వేసుకున్నాడు, ఆ బండరాతిని పైన చేర్చుకున్నాడు, ఈ నిచ్చెన లాగి పైన అడ్డంగా పెట్టేసుకున్నాడు. వాళ్ళ అమ్మగారు ఇదంతా చూస్తూ ఉంది కానీ నోరు మెదపలేదు. వెంటనే వాళ్ళ నాన్నగారు వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత లోపలికి వచ్చేసి ఆ విస్తరది ముందు కూర్చున్నాడు. ఆమె వడ్డిస్తూ ఉంది, ఈయన అట్లా కూర్చొని ఉన్నాడు. వేద్దాం వేద్దాం అని అనుకుంటూ ఉన్నాడు ఈ అబ్బాయి. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది వాళ్ళ నాన్నని, ఏమండి మన అబ్బాయి బాగా చదువుతాడు కదా, బాగా పద్యాలు కావ్యాలు రాస్తాడు కదా, ఊరు ఊరంతా పొగుడుతున్నారు కదా, మీరు కూడా ఒక పొగడతా అలా అంటే సరిపోతుంది కదండి, ఎందుకు వాడి మనసును కష్టపెడతారు అని అన్నది. నీకు ఒక విషయం తెలుసా, ప్రత్యక్షే గురువస్తుత్యః పరోక్షే మిత్రబాంధవః కార్యాంతే దాసపుత్యాద్యః నతు పుత్రః కదాచన. ఎక్కడైనా సరే శిష్యుడి యొక్క పాండిత్యానికి గనక సంతోషపడితే గురువు అతని సమక్షంలోనే పొగడాలట. మన మిత్రులు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారి పరోక్షంలో, అంటే వారు లేనప్పుడు మనం వారి గురించి ఏదైతే మాట్లాడుకుంటామో అది వారికి మన మీద మనకి వారి మీద ఉన్నటువంటి నిజమైన అభిప్రాయం అవుతుందట. అంటే ఇప్పుడు ఎల్లయ్య అనే వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఎల్లయ్య గారంత గొప్పవారు లేరు, ఎల్లయ్య గారి కంటే అందరూ తక్కువ వారేను అని ఒక మాట అన్నాం, ఈ ఎల్లయ్య కాస్త లేచి ఏదో పని నుండి బయటికి వెళ్ళాడు అనుకోండి, మనం అంటాం ఎల్లయ్య అంత దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు, వాడొకళ్ళు బ్రతుకుతుంటే ఓర్వలేడు అని చెప్పామనుకోండి, ఆ ఎల్లయ్య బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఎల్లయ్య మీద మనకున్నటువంటి నిజమైన అభిప్రాయం అట. కాబట్టి బంధువులు స్నేహితులు ఎవరైనా సరే పరోక్షంలో పొగిడితేనే అది పొగిడినట్ట. కార్యాంతే దాసభృత్యాద్యః, పనైపోయిన తర్వాత మాత్రమే దాసుని భృత్యుల్ని పొగడాలట. ఎప్పుడైనా ఎవరినైనా పొగడొచ్చట గాని నతు పుత్ర కదాచన, కొడుకుని మాత్రం చస్తే పొగడకూడదు అని శాస్త్రం చెప్తుంది, వాడు చెడిపోతాడు. కాబట్టి అటువంటి కుమారుణ్ణి పొగడలేక కాదు, శాస్త్రం ఈ విధంగా చెప్తుంది కాబట్టి నేను పొగడలేకపోతున్నాను, నాకు మాత్రం సంతోషం వేయదా మన అబ్బాయి అలా చేశాడంటే అని అంటూ ఉంటే ఈ అబ్బాయి పైనుంచి చకచక దిగొచ్చేశాడు. నాన్నగారు క్షమించేసేయండి, ఇంకొక క్షణం ఆలస్యమైతే ఈ రుబ్బు రోజులు కాస్త మీరు ఎత్తనేసేవాణ్ణి, మీరు చనిపోయేవాళ్ళు, ఇంత మంచి తండ్రిని నేను పోగొట్టుకున్నవాణ్ణి, అయ్యుండేవాణ్ణి అన్నాడు. నాకేదైనా శిక్ష విధించండి అనుభవిస్తాను అన్నాడు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని మనసులో పెట్టుకుని ఏదైనా ఒక శ్లోకాన్ని చెప్పు అని అడిగాడు. సాహస విదతీతన క్రియాం అవివేక పరమాపదం ఋణితే విమృశ్యకారిణిం గుణలబ్ధ స్వయమేవ సంపద. ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఆలోచించి ఏ పనైనా చేయాలి, ఏ పనైనా సరే ఆలోచించకుండా చేసినందువల్ల దానివల్ల వచ్చేటువంటి ఆపదల్ని మనమే పొందవలసి వస్తుంది, కాబట్టి ఆలోచించి పనిని చేయాలి తప్ప ఆలోచించకుండా పని చేయకూడదు అనే విషయాన్ని చెప్పాడు భారవి. చాలా సంతోషించాడు, బాగుందయ్యా చాలా గొప్పగా చెప్పావు, ఇంకా వెళ్ళి క్షమించేశానన్నాడు. నాన్నగారు అలా కాదండి, మీరేదైనా శిక్ష విధిస్తేనే వెళతాను. సరే 6 నెలలు అత్తవారింట్లో ఉండి రమ్మన్నాడు. ఇదేంటి మా నాన్నగారు ఏదో శిక్ష విధిస్తాడనుకుంటే 6 నెలలు అత్తవారింట్లో ఉండి రమ్మన్నాడు అనుకున్నాడు. సరే భార్యను తీసుకున్నాడు, అత్తవారింటికి వెళ్ళాడు. పండితుడు, సంస్కృతం వచ్చినవాడు కాబట్టి మొదటి 2 నెలలు బాగానే చూసుకున్నారు అబ్బాయిని. ఇక 2వ నెల మొదటి వారంలో ప్రారంభమైన పనులు, అల్లుడు గారు బయటకు ఒక ఆయన వచ్చాడు, కుర్చీ వేయండి, కుర్చీ వేశాడు. కాస్త అట్లా కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వండి అల్లుడు గారు, మంచినీళ్ళు ఇచ్చాడు. ఇక పనులు చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళ మామయ్య గారు అరకకు వెళ్ళారు, అరకదొలుతూ ఉంటే అన్నం ఇచ్చి పంపించారు అల్లుడు గారికి. అన్నం ఇవ్వడానికి చేనికి వెళ్ళేటప్పటికీ అక్కడ మామయ్య గారు ఆ చెట్టు కింద కూర్చొని తిని పడుకున్నాడు. అబ్బాయి అల్లుడు ఆ కష్టం ఆ ఎద్దుల్ని కాస్త మళ్ళీ రావయ్యా అన్నాడు. ఈ అబ్బాయి పోయి కాస్త దున్నుతూ ఉన్నాడు. ఆ అల్లుడు దున్నుతున్నాడులే, ఇక మనకేం పని గనక, ఏం పని చేయకుండా ఇంట్లో పడుకుంటున్నాడు కదా, ఈ పని మాత్రం చేస్తాడులే అని ఈయన కాస్త పడుకున్నాడు. ఈయన పొద్దు గూగులు చేను తున్నడం, ఈయన కాస్త పడుకోవడం, ఇలా జరుగుతుంది. ఇలా ఉండగా ఒకనాడు భారవి వాళ్ల యొక్క భార్య వేరే పక్కింటి వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఏదో భార్యలకు చీరలు పెట్టేటువంటి పండగ ఒకటి వచ్చిందంట. భార్యలకు చీరలు పెట్టేటువంటి పండగ, భర్తలందరూ చీరలు పెడుతున్నారు. మనకి చీరలంటే ఇష్టం కదా, ఇంటి మీద పొయ్యి మీద అన్నం పెట్టినా పప్పు పెట్టినా మన భర్తకు అన్నం పెట్టినా అవన్నీ వదిలేసి చీరలంటే పరిగెత్తాం. ఆ చీరలు వచ్చినాయి, చీరలు పెట్టేటువంటి పండగ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు మొత్తం గుట్టలు గుట్టలు వేసుకొని చూస్తున్నారు, మా ఆయనవి ఈ చీర తీసుకొచ్చారు, మా ఆయన ఈ చీర తీసుకొచ్చారని చూపిస్తూ ఉన్నారు. ఈ భార్యవి భార్య కూడా పోయింది అక్కడికి. పోయేటప్పటికి అమ్మ అమ్మ నీ భర్త నీకు కూడా చీర పెట్టారా అని అడిగారట. మా ఆయనకే లేక మా ఇంటి మీద పడి తింటున్నాడు, ఇంకా మా ఆయన మాకు చీర కూడా పెడతాడా అన్నదట. ఈ విషయం భార్యవి విన్నాడు, అయ్యో అత్తమామల దృష్టిలో ఇప్పటికీ పనిచేసే నౌకరుగా అయిపోయాను, చీర తేకపోతే ఈ భార్య దృష్టిలో భర్తగా కూడా లేకుండా పోతాను, ఇదే విధంగా నేను చీర తీసుకురావాలి అనుకున్నాడు. ఈ సాహసావిరతీతన క్రియా అనే శ్లోకం ఉంది కదా, దీన్ని తీసుకువెళ్ళి ఒక వ్యాపారి దగ్గర కొదవు కట్టు పెట్టాడు. మళ్ళీ ఆ శ్లోకం ఇన్నాళ్ళు గడువు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు చెల్లించి తిరిగి శ్లోకం తీసుకొచ్చుకునే విధంగా. ఈ రోజుల్లో అయితే బంగారం పెట్టుకుంటున్నారు కదా, ఆ రోజుల్లో శ్లోకాలు పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా శ్లోకాన్ని అక్కడ తాకట్టు పెట్టి అప్పటికి తన పరువు కాపాడుకున్నాడు భార్యకి చీర తీసుకొచ్చి ఇచ్చి. మొట్టమొదటి నెలలో పంచభక్ష్య పరమాణాలతో సాగిన భోజనం ఆరో నెల చివరకు వచ్చేటప్పటికి గంజినీళ్లు మాడుపుగారం ఆ స్థాయికి దిగదారిపోయింది అల్లుడి పరిస్థితి. అత్తవారింట్లో ఆరు నెలలు ఎందుకు ఉండమన్నాడో వాళ్ళ నాన్న అప్పుడు అర్థమైంది ఆ అబ్బాయికి. ఓహో మా నాన్నగారు కాస్త శిక్ష వేయమంటే బాగానే శిక్ష వేశాడు, సరే ఆరో నెల చివరైపోయేటప్పటికి అత్తామామల్ని ఎదురుగా నిలబెట్టి వాళ్ల కాళ్లకు నమస్కారం చేసి, మా నాన్న ఏదో నాకేదో గొప్ప పదవి ఇచ్చాడనుకున్నాను ఆరు నెలలు అత్తవారింట్లో ఉండమంటే, ఇంత బాగా జరుగుతుందని మాత్రం నేను అనుకోలేదు, మాకేం కూటికి లేక తిండికి జరక్క రాలేదు, మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆ పనిని నెరవేర్చడం కోసం వచ్చాను, వెడుతున్నానని నమస్కారం చేసి వెళ్లిపోయాడు. ఈ శ్లోకం మటుకు అక్కడే ఉంది. ఆ వ్యాపారి ఒక వ్యాపారాన్నిచ్చా వెడుతూ వెడుతూ తన భార్యతో చెప్పెళ్ళాడు. భారవి అనే ఒక అతను వస్తాడు, ఆయన వస్తే ఆయన నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు, ఆ డబ్బును నువ్వు తీసుకొని ఈ శ్లోకాన్ని అతనికి ఇవ్వు అని చెప్పి వెళ్ళాడు. అతను 12 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు ఆ వ్యాపారి. భార్య బయట మంచం మీద పరపురుషుడితో పడుకొని ఉంది, చూశాడు. అప్పటిలా ఇప్పటిలాగా కరెంట్లో లేవు కాబట్టి ఒక దీపం మాత్రం ఉండేది, పైగా నౌకలో ప్రయాణం కాబట్టి దొంగలు వాళ్ళందరూ వస్తారని చెప్పి పెద్ద పెద్ద కత్తులు తీసుకొని ఆ సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు వ్యాపారులు. ఆ కత్తి బొడ్డులో ఉంది. వెంటనే తన లేకపోవడం వల్ల తన భార్య ఈ అకృత్యానికి ఒడిగట్టి ఉంటుంది అని భావించిన అతను కత్తి తీసుకొని నరకపోయాడు భార్యని. అప్పుడు కత్తికి ఉండేటువంటి మొన ఆ తాటాకు తగిలి అక్కడ ఉన్నటువంటి శ్లోకం దీపపు వెలుగులో పడింది. ఆ శ్లోకాన్ని చదివిన ఆయన ఏ పనైనా ఆలోచించి చేయాలి అని చెప్తుంది కాబట్టి ఆలోచిద్దాం. ఈ శ్లోకం తాకట్టు పెట్టింది భార్యవి. నేను వెళ్లేటప్పుడు మా ఆవిడికి చెప్పాను, నేను వెళ్లేటప్పుడు మా ఆవిడ 6 నెలల గర్భవతి, నేను వెళ్లి 12 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇతడు నా కుమారుడై ఉండొచ్చు. 12 ఏళ్ళు కుమారుడు అంటే ఇంచుమించు తల్లి అంత ఉంటాడు కదా, ఇతడు నా కుమారుడై ఉండొచ్చు అనే ఒక ఆలోచన తట్టింది. వెంటనే భార్యని లేపాడు. లేపగానే గుర్తుపట్టేసింది భర్తని, ఏమండి మీరు వచ్చేసారా, ఇదిగోండి మన అబ్బాయి అని చెప్పి లేపి తన కుమారుని చూపెట్టింది. ఒక క్షణం ఆ శ్లోకం గనక తన కంటే పడగి ఉండకపోతే తన భార్యని తను కోల్పోయేవాడు కదా. ఆ శ్లోకాన్ని తీసుకుని భార్యవి దగ్గరికి వచ్చేసి నమస్కారం చేశాడు. ఆ విధంగా క్రోధాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం. ఆ వచ్చినటువంటి క్రోధాన్ని అదుపు చేసుకోవాలి అంటే ఏ రామాయణమో, ఏ భారతమో, ఏ భాగవతమో, ఏ రామాయణంలో సుందరకాండ ఘట్టమో అటువంటి వాటిని చదువుకుంటే కోపం అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా జితక్రోధ, ఏమాత్రం క్రోధం లేనటువంటి వాడు రావణాసురుడు. మామూలుగా అయితే మనకేదైనా చిన్న అన్యాయం చేసిన వాడు కనపడగానే వాడిని పొడి చేయాలి చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. కానీ రావణాసురుడు ఒకరోజు యుద్ధంలో అస్త్రాలు లేవు అతని దగ్గర, అలసిపోయాడు బాగా. యుద్ధం చేస్తున్నాడు ఇటు పక్క రాముడు, బాణాలు వేస్తూ ఉన్నాడు, దానికి తట్టుకోలేకపోతున్నాడు రావణాసురుడు. ఆ సమయంలో రాముడు చెప్తాడు, ఈ రోజు వెళ్ళు ఇంటికి వెళ్ళిపో, రేపొద్దున మళ్లీ రా యుద్ధరంగానికి, అప్పుడు చూసుకుందాం. చేతిలో ఆయుధం లేనటువంటి నిరాయుధుడి మీద ఆయుధం ప్రయోగించడం ధర్మం కాదు, కాబట్టి రేపటి రోజున అంతా సమాయత్తం చేసుకుని రావయ్యా, అప్పుడు చూసుకుందామని చెప్తాడు. మరి ఎంత క్రోధాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఆ మాట అని ఉంటాడు. కాబట్టి ఆయన జితక్రోధ ద్యుతిమాన్, కీర్తిమంతుడు ఆయనకున్నటువంటి కీర్తి మనకు రామాయణంలోకి పెడితే తెలుస్తుంది. అనసూయక, ఏమాత్రపు అసూయతను లేనటువంటి వాడు. అయితే రాముని చూసి అందరూ అసూయపడేవాళ్ళట. దేనికి? ఇటువంటి పుత్రుడు మాకుంటే బాగుండును అని తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు. ఇటువంటి ఆయన మాకు భర్తగా లభిస్తే బాగుండును అని కన్యలు అనుకునేవాళ్ళు, ఋషులు అనుకునేవాళ్ళు. ఇటువంటి సుందరమోహనాకారుడు అసలు ఎంత గొప్ప అందం అతనిది, అతనితో తిరగనిది, అతనితో మాట్లాడండి, అతన్ని చూడండి, ఎందుకీ జన్మ అని అసూయపడేవాళ్ళట. కాబట్టి పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, పురుషుల్ని కూడా మోహింపజేసేటువంటి రూపమట రామచంద్రుడిది. ప్రతి వాళ్ళు కూడాను మేం కూడా స్త్రీలైతే బాగుండుము, రాముడితో అలా తిరిగేసి వెళ్లేవాళ్ళం, ఒకవేళ మేం కూడా అంటే అందరు స్త్రీలేండి, పురుషోత్తముడు వాడొక్కడే కదా, కాకపోతే మనం అనుకుంటాం మేం పురుషులము అని. అటువంటి ఆ పురుషుల్ని సైతం మోహింపచేసేటువంటి రూపం కలిగినటువంటి వాడు, అటువంటి వాళ్ళందరికీ కూడాను అసూయ కలిగించేటువంటి వాడు, తను మాత్రం ఏమాత్రం అసూయతన లేనటువంటి వాడు, కాబట్టి ఆయన అనసూయక. తరువాత యస్య బిభ్యతి దేవాచ్ఛా జాత రోషస్య సంయుగే, కోపం వస్తే దేవతల్ని కూడా విల్లు పట్టుకుని భయపెట్టగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఇవి మొత్తం 16 గుణాలండి, రాముడికి సంబంధించి 16 గుణాలు. ఆ గుణాలని ఇంకొకసారి చెప్పుకుందాం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్, రెండవది వీర్యవాన్, ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతహితే రతః విద్వాన్ కస్సమర్థచ్చ సర్వైక ప్రియదర్శనః ఆత్మావాన్ యోజితక్రోధో ద్యుతిమాన్ అనసూయకః యస్య బిభ్యతి దేవచ్చ జాతరోషస్య సంయుగే. ఇవి 16 గుణాలు. ఈ 16 గుణాలు కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా లోకంలో? ఇది వాల్మీకి మహర్షి యొక్క ప్రశ్న. చాలామంది చెప్పారు రాముడు పుట్టకముందు రామాయణం పుట్టింది అని. కానీ ఈ ప్రశ్న బట్టి చూస్తే రాముడు పుట్టిన తరువాతే రామాయణం పుట్టిందని చెప్తారు కొంతమంది. అయితే ఏదేమైనా మధురమైనటువంటి రామాయణం మనకు అందింది, అది కదా గొప్ప. అది ముందు పుట్టిందో తర్వాత పుట్టిందో అది మనకు అనవసరం. కానీ ఈ ప్రశ్నను బట్టి కనుక చూస్తే రాముడు పుట్టిన తర్వాతే రామాయణం పుట్టింది అని చాలామంది చెప్తారు. నారదుడు ఆలోచించాడండి, ఎందుకంటే లోకంలో ఏ కొద్దివాడు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టం. కానీ దానికి సమర్థుడు ప్రశ్న వేస్తాడనుకోండి, ఆలోచించి చెప్పాలి. మనకి భీష్మాచార్యుల వారు, ధర్మరాజు వారు వేస్తారు 6 ప్రశ్నలు. మనకి విష్ణు సహస్రనామం మొత్తం కూడా అక్కడి నుంచే వచ్చేది. 6 ప్రశ్నలు తను వేస్తే ఆలోచించుకున్నాడు, ఎవరయ్యా, దేవుడెవరు, భగవంతుని ఎవరిని పూజించాలి, ఎవరిని అర్చించాలి అని ధర్మరాజు అడిగితే భీష్మాచార్యుల వారు మొత్తం చెప్పేశాడు. ఆలోచించుకొని కాదు, అంపశయ్య మీద పడుకొని ఉండి చెప్పాడు. సమర్థుడైనటువంటి వాడు ప్రశ్న వేస్తే అంతకంటే సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆలోచించి చెప్పాలి. అందుకే నారదుడు కొంచెంసేపు ఆలోచించాడు, ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడిని అడిగాడు. సరే, ఉన్నాడయ్యా, ఎవరు? దశరథుని యొక్క పుత్రుడు రాముడు. రాముడా, ఎవరాయనా, ఏమా చరిత్ర అని అడిగాడు వాల్మీకి. రాముడి యొక్క చరిత్ర మొత్తం చెప్పేశాడు నారదుడు. శరీరం మొత్తం రామమయమైపోయింది, రామనామాన్ని మననం చేసి 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 తనకున్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకున్నటువంటి వాల్మీకి రామాయణాన్ని ఎప్పుడైతే విన్నాడో ఇంకా అణువణువు ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు. ఇంతకుముందు శరీరం రామమయమైంది, కానీ ఇప్పుడు అంతా రామమయమైంది. రామనామాన్ని మననం చేస్తున్నప్పుడు శరీరం మాత్రమే రామమయమైంది, రామాయణాన్ని విన్న తరువాత జగమంతా రామమయమైంది. చూస్తున్నటువంటి ప్రతిదీ రాముడే, చెట్టు రాముడే, పుట్ట రాముడే, కనిపించిన పక్షి రాముడే, ఎదురుగా వస్తున్న మనిషి రాముడే, ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు. అటువంటి పులకింతకు గురయ్యాడు వాల్మీకి మహర్షి నారదుడు చెప్పినటువంటి రామాయణాన్ని విని. ఆ విన్న తరువాత తన శిష్యుడైనటువంటి భరద్వాజుడు అనేటువంటి ఆయన, అంటే మన సప్తర్షిలో చెప్పుకునే భరద్వాజుడు కాదండి, ఆ భరద్వాజుడనే పేరు కలిగినటువంటి ఒక శిష్యుడు అని చెప్తారు. ఆ శిష్యుణ్ణి వెంటబెట్టుకొని గంగానదికి స్నానానికి వెడుతున్నాడు వాల్మీకి మహర్షి. చుట్టూ వనాన్ని చూస్తూ ఉన్నాడు. వెంటనే తామసా నది కనపడింది ఆయనకు. ఆ తామసా నదిని చూపిస్తూ అన్నాడు, అకర్ధమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మానుష్య మనోయథ. చూపిస్తున్నాడు, భరద్వాజ ఒక్కసారి ఈ నదిని చూడు, ఎలా ఉందో తెలుసునా, లోన బురద లేదు, పైన ప్రసన్నత ఉంది, నీళ్లు నిర్మలంగా ఉన్నాయి. వీటన్నిటినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఈ వన రమణీయతను చూడు, ఆ చెట్లు చూడు, ఆ పక్షులు చూడు, ఇక్కడున్న నీళ్లు చూడు, సత్పురుషుని మనస్సులాగా ఉన్నది కదా. సన్మ మనుష్యను యథా, మంచి మనస్సు కలిగినటువంటి వాడి హృదయంలా ఉంది కదా అన్నాడు వాల్మీకి. భరద్వాజుడికి ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇలా అంటాడు రాముడు, ఎప్పుడు చూసే పోయే దారే కదా, ఎప్పుడు చూసే నీళ్లే కదా, ఎప్పుడు చూసే వనమే కదా, ఇప్పుడేంటి చూడు చూడు అని చూపిస్తున్నాడు ఈ వాల్మీకి మహర్షి అనుకున్నాడు. కానీ శరీరం కాదు మొత్తం రామమయమైపోయినటువంటి వాల్మీకి రాముణ్ణి చూస్తున్నట్లు అనిపిస్తుంది, అందుకనే చూడు చూడు అని ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. అంతటి స్థాయికి వాల్మీకి చేరాడు, భరద్వాజుడికి ఆ స్థాయి ఇంకా రాలా. అందుకని ఏంటి ఇతను ఇలా చూడమంటున్నాడు, రోజు చూసేదే కదా, భావన లేకపోతే భావం అందడం చాలా కష్టం అని చెప్తారు. పూజ చేసేటప్పుడు గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. మనమేం తెచ్చిపోస్తున్నాం ఇన్ని నదుల నీళ్లని, ఊరికే సంకల్పం చేస్తున్నాం ఆ నదిలో నీళ్లన్నీ కూడా ఆవాహన పూర్వకంగా ఇందులో వచ్చుగాక, ఈ కలశంలో ఉండుగాక, నేను చల్లుకునేటువంటి ఈ నీళ్లు ఆ నదుల అంత పవిత్రత కలిగి ఉండి నాకు ఏది సంప్రోక్షణ చేసుకునేటప్పుడు ఎటువంటి దుష్ట సంకల్పాన్ని మనసులోకి రానివ్వకుండా ఉండుగాక అనే కదా మనం సంకల్పం చేసుకుంటాం. భావన లేకపోతే పూజకి ఖర్చు దండగవుతుందే తప్ప పూజ చేసినటువంటి ఫలితం రానే రాదు. ఒకసారి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి, అమ్మవారికి శరన్నవరాత్రులు. ఇంద్రుడు అనుకున్నాడు అమ్మవారికి బాగా పూజ చేయాలి, మనం బాగా అమ్మవారికి అలంకారాలు చేయాలి, ఎక్కడెక్కడ సముద్ర జలాల్లో నీళ్లంతా తెప్పించి అమ్మవారికి అభిషేకం చేయాలి, నాలాంటి పూజ ఇంకెవరూ చేయకూడదు, ఇంకెవరు చేసి ఉండకూడదు, అలా చేయాలనుకున్నాడు అమ్మవారి నవరాత్రులు. అలా చేస్తుండేటప్పటికీ ఇంక ఇంద్రుడు తలుచుకుంటే కొదమే ఉందండి, మణులు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు మరకతాలు గోమేధికాలు ఎక్కడెక్కడ కుషిరాగాలు ఎక్కడెక్కడ రాళ్లు రత్నాలు మొత్తం గుట్టలుగా తెచ్చిపోశారు. అష్టదిక్పాలకులను ఆజ్ఞాపించాడు, మీరు వెళ్లి ఆ నదిలో నీళ్లు తీసుకురండి, ఈ నదిలో నీళ్లు తీసుకురండి, ఆ నదిలో నీళ్లు తీసుకురండి, మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని రకాల నదులు ఉన్నాయో మొత్తం బంగారు కలశాలతో తెప్పించాడు పూజకి. ఇక్కడ పూయని పువ్వు అంటూ అక్కడ పూజకు ఉపయోగించే పువ్వు ఏదైనా ఉందంటే అది భూలోకంలోనైనా ఏ లోకంలోనైనా పూచిందంటే చాలు, అది అమ్మవారి పూజకు ఉపయోగపడాల్సిందే. కాబట్టి లోకంలో ఉన్నటువంటి పూలు మొత్తం తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేయండి, ఉన్నటువంటి ఆభరణాలు ఎక్కడెక్కడ ఏ ఆభరణం పెడితే అమ్మవారు అందంగా ఉంటుందో అటువంటి ఆభరణాలు మొత్తం కూడా అమ్మవారికి అలంకరణ చేయాలి, ఇంకింతకు మించి అలంకారం ఎవరు చేయకూడదు అని ఆజ్ఞాపన చేశాడు. ఇంద్రుడు అంత గొప్పగా చేశాడు శరన్నవరాత్రి ఉత్సవాలు. అయితే అమ్మవారి దగ్గర నుంచి ఎటువంటి కార్డు అందలేదు, నువ్వు బాగా చేశావయ్యా అని కాని, నీ పూజ నాకు సంతృప్తి కలిగిందని కాని ఎటువంటి రిపోర్ట్ రాలేదు. ఇక ఇంద్రుడికి దురద బయలుదేరింది, ఎలాగైనా సరే అమ్మవారి చేత పొగిడించుకోవాలి, నేను చేసినటువంటి పూజ గొప్పది అని అమ్మ చెప్పాలి అనుకున్నాడు. వెంటనే తనే వెళ్ళాడు అమ్మ దగ్గరికి. అమ్మా శరన్నవరాత్రి ఉత్సవాలు బాగా జరిగాయా? చాలా బాగా జరిగాయినాయన. మరి పూజ అన్ని లోకాల్లో అందరూ బాగా చేశారమ్మా? చేశారు నాయన. మరి ఏ లోకంలో పూజ బాగుందంటావు అని అన్నాడు ఆపుకోలేక. ఒక పూరి గుడిసెలో ఒక వ్యక్తి, అమ్మవారు లేరు ఏం లేదు అక్కడ, ఉట్టి పసుపు ముద్దని మాత్రం పెట్టాడు, బొట్లు పెట్టాడు, ఒక ఇసుమెత్తు బంగారం కూడా తను ఉపయోగించలేదు, ఎక్కడెక్కడి నుంచో జలాలు తీసుకురాలేదు, ఒక చిన్న మట్టి పిడతలో నీళ్లు తీసుకొని అమ్మవారికి ఆవాహనం చేసేది ఆ నీళ్లతోనే, అమ్మవారికి అక్షంతలు చల్లినా కానీ ఆ అక్షంతలు బియ్యంతోనే, మొత్తం ఏ చేసినా గానీ చిన్న పూజ లఘువుగా చేసుకున్నాడు ఆయన పసుపు ముద్దతోటి. ఆయన చూపించింది, ఈయన చేసినటువంటి పూజ నాకు సంతృప్తినిచ్చింది అని చెప్పింది అమ్మ. వెంటనే ఇంద్రుడికి ఉక్రోషం వచ్చేసింది, ఎంత ఖర్చు పెట్టాను నేను, అసలు ఎంత కష్టపడ్డాను, దిక్పాలకులతో నదులతో నీళ్లే తెప్పించానా, పూచిన పుష్పాలు ఎక్కడెక్కడ మొత్తం తెప్పించేశాను కదా, మరి అమ్మకి ఎక్కడ బాధ కలిగింది అని ఉక్రోషం ఆపుకోలేక అడిగేశాడు. మా